ప్రియులారా, మన రక్షకుడైన యేసుప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి అక్కడక్కడ నిలబడినటువంటి వారు మీ స్థానంలో కూర్చోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో తేటగా మాట్లాడినట్లుగా ప్రేమస్వరూపి దయగలిగిన మా రక్షకుడా, ఈ మంచి రాత్రి కాలముకై మీకు వందనములు చెల్లించుచు ఉన్నాను. ప్రభువా, మేము నిన్నటి వారమే, కృప మాకు ఈరోజు కూడా అవకాశం ఇచ్చింది. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నా. మా నాసిక రంధ్రాలు ఊపిరి పెట్టిన దేవుడివి నీవే నాయన. మాకు ఆకారమును ఆకృతినిచ్చిన దేవుడు నీవే. దేవా, రక్తములో పొరలాడుచున్న మమ్ములను బ్రతకమని సెలవిచ్చిన దేవుడు నీవే. ప్రభువా, నీ మాట ఎన్ని నెముకలు మహాసైన్యంగా చేస్తుంది కదా ప్రభువా. నీ మాట చనిపోయిన లాజర్ను బ్రతికించింది కదా నాయన. మరలా అదే మాటలు ఈ దినాల్లో మేము విని మీ సత్యం కొరకు బ్రతకాలు నాశపడుతున్నాం. మనుషుని స్వరం వినడానికి ఇక్కడికి రాలేదు ప్రభువా. దేవా, మీ మాట లూథియా వినినప్పుడు దేవా ఐరోపా ఖండమంతటికి ఆశీర్వాదకరంగా ఆ స్త్రీ మార్చబడింది, ప్రపంచమంతటికి దీవెనకరంగా మార్చబడింది. ఈ రాత్రి మీ మాటలు మా జీవితాలు అలాగా చేయగలిగినట్లుగా కృపనివ్వండి. పూర్ణంగా లోబడ్డం మాకు నేర్పండి. ప్రార్థనాత్మనివ్వండి ప్రభువా. ఈ సభలు మిషనరీల సభలుగా మీరు మార్చండి. ఆది అపొస్తలుల కాలం మరలా చూచినట్లుగా, ప్రవక్తల కాలం మరలా చూచినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. వాక్యం దాళంగా రాకుండా పడే ప్రతి చీకటిని మీ నామంలో బంధించి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, మీ గాయాల్లో ఉన్న స్వస్థత మేము అనుభవించినట్లుగా చేయండి. యేసు నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రిల్లరా, దేవుని వాక్యంలో నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 2:15-17 వచనాలు మనం చదువుకుందాం.
ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపకుడి. ఎవడైను లోకమును ప్రేమించని ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
భక్తుడైన యోహాను ఈ పత్రిక వ్రాసినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ 3 వచనాల్లో 3 విషయాలు ప్రాముఖ్యమైనవిగా మనకు కనబడతాయి. 15 వచనంలో లోకమును గాని లోకములో ఉన్న వాటినైను గాని ప్రేమించొద్దని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఒకవేళ లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ప్రిల్లరా, 16 వచనంలో లోకంలో ఉన్నదంతా కేవలం శరీరాశ నేత్రాశ జీవబుడంబమే అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, 17 వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. లోకము దాని ఆశ గతించిపోద్ది, దేవుని చిత్తము చేయువాడే నిరంతరము నిలుస్తాడని 17 వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నా. 2 వచనాలు కూడా వివరించడానికి సమయం చాలదని ఎరిగి ఈ రాత్రి ఈ భాగాన్ని మాత్రమే మీతో పంచుకోవాలని కోరుకుంటున్నా. ప్రిల్లరా, దేవుని చిత్తము చేయువాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు. ఈ పదం చాలామందికి మీలో అర్థం చేసుకోలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు యేసయ్య రక్తం చేత కడగబడిన అనుభవం మీకుంటేనే దేవుని చిత్తం అనే పదం మీకు అర్థమవుతుంది. నువ్వు పాపములు ఒప్పుకోనకుండా, యేసయ్య రక్తంలో కడగబడకుండా నీ అంతరంగంలో ఉన్న ప్రతి చెడుగుని ప్రభు సిలువ దగ్గరకు నువ్వు తేనట్లయితే ఈ పదం నీకు అర్థం కాదు. దానిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో కూడా నువ్వు గ్రహించలేవు. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ కూటములలో పాల్గొన్న ప్రతి వారు రక్షించబడాలని. అందుకే దేవుని బిడ్డలు తమ కష్టార్జితాన్ని ఈ సభల కొరకు ఖర్చు పెట్టారు. ఒకవేళ నీ హృదయం తెరవబడకుండా ఇంటికి వెళ్ళిపోయినట్లయితే నేనెంతో విచారపడతాను, ప్రభు ఎంతో విచారపడతాడు, నాకంటే ముందుగా ప్రభు ఎంతో విచారపడతాడు, ఈ మీటింగ్ పెట్టినటువంటి వాళ్ళు కూడా బాధపడతారు. నా ప్రియమైన స్నేహితులారా, ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగాలని, ప్రతి నాలుక యేసు ప్రభును స్తుతించాలని దేవుని వాక్యం చెబుతుంది. అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి నీవు రక్షించబడ్డం దేవుని చిత్తం. ఈరోజే రక్షణ దినమని నువ్వు గ్రహించాలి. నా ప్రియమైన వారులరా, నీ పాపములు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో తప్పనిసరిగా ఆయన కనికరించి ఆయన నీ మీద కృప చూపి ఆయన కార్యములు నీ పక్షంగా జరిగించగలడు. నువ్వు ఆలస్యం చేయొద్దు. ఈ రాత్రి అని హృదయం ఇవ్వడానికి, ఈ రాత్రి అని పాపాన్ని ఒప్పుకోవడానికి, ప్రభువుతో నువ్వు సమాధానపడ్డానికి, నీకు ఆయనకు ఉన్న వివాదం పరిష్కరించబడ్డానికి ఇదే బెస్ట్ నైట్ అనేటువంటి విషయం నువ్వు మర్చిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో అప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో నువ్వు చేయాలి. అపవాది నువ్వు రక్షించబడిన తర్వాత వాడు ఏం ప్లాన్ చేస్తాడంటే నిన్ను దేవుని చిత్తంలోని చెట్ల తప్పించాలని ప్లాన్ చేస్తాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఉదాహరణకు సమరీ స్త్రీ నీళ్లు తీసుకుని వెళ్ళడానికి యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ప్రభువుతో మాట్లాడిన తర్వాత ఆమె నీళ్లు తీసుకుని వెళ్లకుండా కుండ వదిలిపెట్టి తన గ్రామానికి వెళ్ళి నా జీవితంలో నేను చేసినవన్నీ చెప్పిన ఆయన యేసు ప్రభు కాదా, మీరు కూడా రండి మీకు కూడా చెబుతాడని చెప్పింది. ఎప్పుడైతే ఆమె పాపాన్ని విడిచిపెట్టిందో తనకు కావలసిన నీళ్ల సంగతి మర్చిపోయి ప్రజలకు కావలసిన రక్షకుడిని పరిచయం చేయాలని ఆశిస్తుంది. నీవు కూడా పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత భూ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి నీ జీవితం మీద, నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపు. అవి నీవు మురికిగా వ్యర్థమైనవిగా నీ జీవితంలో కనబడతాయి. శ్రేష్టమైన దేవుని రాజ్యం కట్టడమైనటువంటి విషయం నువ్వు గ్రహించగలుగుతావు. సమరీ స్త్రీకి ఎవరు బోధించారు వెళ్ళి సాక్షిగా పనిచేయమని? పాపం నీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో నీకు బోధించడం కాదు, కానీ నీ అంతరంగంలో ఒక తీరని తెలియని తీవ్రత ప్రభు కొరకు పనిచేయాలని ఆ వైరాగ్యం నీలో ప్రజలు చూస్తారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రజలు చూస్తారు. పాపం చేసే ఈ స్త్రీ ప్రభువుని పరిచయం చేయాలనుకుంటుంది. ఏ గ్రామంలో అయితే పాపం చేసిందో అదే గ్రామస్తులకి ప్రభువును పరిచయం చేయాలని ఆమె పరితపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ రాత్రి దేవుని చిత్తం చేసిన వ్యక్తులు, దేవుని చిత్తం చేయని వ్యక్తులు వారి జీవితాలు ఎలాగుంటాయో నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. మొట్టమొదటిగా దేవుని చిత్తం చెయ్యలేకపోయిన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని కోరుకుంటున్నా. ఆదికాండము 12 మొదటి వచనం మనం చదువుకుందామా?
యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
గమనించారా ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో? అబ్రహమా నీవు లేచి అనే పదం అక్కడ వ్రాయబడి ఉంటుంది. అబ్రహాముని దేవుడు నీవు ఒక్కడవే లేచి రమ్మని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కానీ అబ్రహాముతో పాటు ఎవరెవరు వచ్చారు? ఆదికాండము 11:31-32 వచనాల్లోకి వెళదామా?
తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాం భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరన్న పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
ఇక్కడ మనం గమనిస్తే అబ్రాము తండ్రి అయిన తెరహు, అబ్రాం సోదరుడైన లోతు కూడా వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తెరవు అంటే తడువు చేయుట అని అర్థం. తెరవు హారాన్లో మృతి పొందాడని వాక్యం చెబుతుంది. తెరవు మృతి పొందే వరకు అబ్రాము హారాన్లో నుండి బయలుదేరలేకపోయాడు. ఊరు నుండి బయలుదేరి హారాన్ని మట్టుకు వచ్చాడు, కానీ తెరవు చనిపోయే వరకు హారాన్ నుండి బయలుదేరలేకపోయాడు. ఆదికాండము 12:4 చదువుకుందాం.
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు.
హారాన్ నుండి బయలుదేరినప్పుడు అబ్రాం వయసు 75 వాక్యంలో మనం చూచాం. మరి హారాన్ నుండి బయలుదేరినప్పుడు అబ్రాం వయసు 75 కావచ్చు, కానీ అబ్రాము ఊరు నుండి బయలుదేరినప్పుడు అబ్రాం వయసు ఎంత అనేది వాక్యంలో రాయబడ్డా. పాత ప్రతుల ప్రకారం, బైబిల్ స్కాలర్ అంచనా ప్రకారం సుమారుగా అబ్రాం ఊరు నుండి బయలుదేరినప్పుడు 62-63 ఉండుండొచ్చని అంచనా. అంటే తెరహు చనిపోయే వరకు అనగా 12-13 అబ్రాం యొక్క విశ్వాస జీవితం వ్యర్థమైపోయిందని చెప్పచ్చు. తెరహు వల్ల అబ్రాహాము కలిగిన ఆశీర్వాదం ఏముంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఏమీ లేదు. సోదరి సోదరుడా, నీతో దేవుణ్ణి ఎలాగ వెంబడించమని చెప్పాడు, నువ్వెలాగ వెంబడిస్తున్నావు? ఆయన పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఆయన నిన్ను ఎందుకని పిలిచాడు? ఎక్కడికి పిలిచాడు? ఏ విధంగా చెయ్యాలని పిలిచాడు? నిన్ను పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడో అన్నాడు. నిన్ను విశ్వాసులకు తండ్రిగా చెయ్యాలని పిలిచాడు. ప్రిల్లరా, వాగ్దాన దేశానికి ఉన్నతమైన విశ్వాసంతో అబ్రామును నడిపించాలని పిలిచాడు. మీరెవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆయన విశ్వాసులకు తండ్రి అనే మాట సత్యం. ఆయన పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచాడనే మాట సత్యం. కానీ దేవుని చిత్తంలో లేని వ్యక్తుల్ని తనతో పాటు తెచ్చుకున్నాడనేది కూడా అంతే సత్యం అనేటువంటి విషయం నువ్వు మర్చిపోవద్దు. స్నేహితుడా, ఆ తడువు చేసే ఆత్మ అది మనకు ఎంత నష్టం. సుమారు 12 లేక 13 సంవత్సరాలు వ్యర్థమైపోయిందని మనం పంచుకున్నాం కదా. 75 ఏళ్ళప్పుడు హారాన్ నుండి అబ్రహం విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు కరువు వచ్చింది. కరువులో నుంచి తప్పించుకుందామని అబ్రహం ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్తే అక్కడున్న ప్రజలు మంచివారు కాదు, అబ్రహం భార్య శారా అందంగా ఉంటుంది, ఆ నిన్ను బట్టి నన్ను చంపుతారేమోనని అబ్రహం నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నువ్వు నా చెల్లెలు అని చెప్పమన్నాడు. విశ్వాసులకు తండ్రి దేవుని నమ్మిన వాడు ఈ ఆలస్యం చేయటం వలన కరువులో నుంచి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ అబద్ధాలు ఆడటం ప్రారంభించాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఐగుప్తురాజైన ఫరో సేవకులు శారాని పొగడ్డాన్ని బట్టి శారా ఫరో యొక్క రాజగృహంలోకి వచ్చింది. తదుపరి ఫరో శారా అబ్రహం భార్యని గుర్తెరిగి ఆదికాండం 12:16 ప్రకారం కొన్ని గిఫ్ట్స్, బహుమతులు అబ్రహంకి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఆ బహుమతుల్లో ఐగుప్తీయురాలైన హాగరు కూడా అబ్రహం ఇంట్లోకి వచ్చింది. అదే ఆగరుతో అబ్రహం పోయినప్పుడు ఇష్మాయిల్ పుట్టాడని దేవుని వాక్యంలో మనం చదువుతాం. శారాకి పిల్లలు కలగటం ఆలస్యం అవడాన్ని చూచి శారా, ఇదిగో మన ఇంట్లో దాసి లేదా, దానితో పొమ్మని చెప్పింది. అబ్రహం శారా మాట విని హాగరుతో పోయినప్పుడు ఇష్మాయిల్ పుట్టాడు. నేను విమర్శన దృక్పథంతో నేను మీకు చెప్పట్లేదు, ఈరోజు ఆల్ఖైదా ఎక్కడి నుంచి వచ్చింది, పాకిస్తాన్లో పేలుతున్న బాంబులు కారణం ఏంటి, ఒక్కసారి పరీక్షించు. తెరహేగ కనుక అబ్రహంతో రాకుండా ఉన్నట్లయితే, ప్రయాణమే ఆలస్యం కాకుండా ఉన్నట్లయితే, గమ్యస్థలానికి దేవుడు ఊరనే ప్రాంతం నుండి బయలుదేరించినప్పుడు హారాల్లో ఆకుండా ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఐగుప్తుకు వెళ్లే పని ఉండేది కాదు, హాగరొచ్చే పని ఉండేది కాదు, ఇష్మాయిల్ పుట్టేవాడు కాదు. అంత మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచం భయకంపితులై ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని యూరప్ బతకవలసిన పరిస్థితి ఉండేది కాదు. దేవుని చిత్తంలో లేని ఒక వ్యక్తి నీతో ఉంటే ఆ పర్యవసానం, ఆ నష్టం నీ జీవితంలో ఎంత ఉంటుందో అది నువ్వు ఊహించలేవు. స్నేహితుడా, ఈరోజు నీకు ఇది అల్పంగా కనబడచ్చేమో, కానీ దానివల్ల వచ్చే నష్టం చాలా గొప్పది, అది మనం పోడ్చలేము. ఇష్మాయిల్ సంతానం కూడా అబ్రహం సంతానమే. మనం ఇస్సాకు సంతానం, వారి ఇష్మాయిల్ సంతానం. అబ్రహము బైబిల్ స్కాలర్ సంచనాన్ని బట్టి పూర్వము చంద్రుని నక్షత్రాన్ని ఆరాధించే గ్రూపుకు చెందినవాడని వేద పండితులు చెబుతూ ఉన్నారు. అందుకే ఇష్మాయిల్ సంతానం, ఎక్స్పెషల్లీ పాకిస్తాన్ ఫ్లాగ్ మీద చంద్రుడు నక్షత్రం ఉంటున్నట్లుగా మనం చూస్తాం. సో అది చాలా లోతైన సబ్జెక్ట్ అనుకోండి, మనకు అంత అవసరం లేదు. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును దర్శించి పిలిచి ఏర్పరచుకున్నాడు. చాలా సంతోషం. అబ్రహాము గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రత్యక్షత నాకు దొరికినప్పుడు నేను ఎంతగానో ప్రభును స్తుతించాను. కొత్త నిబంధన గ్రంథం అబ్రహాముతో ప్రారంభించబడింది, దేవునితో సహవాసం చేసిన ఆదాముతో ప్రారంభించబడ్డా, దేవునితో నడిచిన హానోకుతో ప్రారంభించబడ్డా, దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడిన నోవహుతో ప్రారంభించబడ్డా. దాన్ని బట్టి మనం గమనించవచ్చు ఎవరిలో లేని సమర్పణ, ప్రత్యేకత అబ్రహాము జీవితంలో ఉన్నదనేటువంటి విషయం మనం గుర్తించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడతారు. వారిలో ఎక్కువసార్లు అబ్రహాము యొక్క పేరు మాత్రమే మెన్షన్ చేయబడి ఉంటుంది, అందరి పేర్ల కంటే ఎక్కువసార్లు. దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు అబ్రహాము దేవునికి ఎంత ప్రత్యేకమైన వాడని. కానీ ఒక దేవుని చిత్తంలో లేనటువంటి తరహం తెచ్చుకోవడం వలన ఎంతో సమస్య అబ్రహం ఫేస్ చేశాడు. ఒక మాట దుఃఖంతో నేను మీకు చెప్తున్నా, తెరవు చనిపోయిన తర్వాతే అబ్రహం యొక్క విశ్వాస ప్రయాణం కొనసాగింది. నీ జీవితంలో ఇది ఒక్కసారి అన్వయించుకొని చూడు. తండ్రే కదా, తల్లే కదా, అన్నే కదా, తమ్ముడే కదా అనుకుంటావు. దేవుడు అన్నిటినీ వదిలిపెట్టి వెంబడించే భక్తిని కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముకి నేర్పుతున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. ఇది ప్రభువు రాకడ కాలం. ఇంకెంత సమర్పణ మన జీవితంలో మనం చేయాలి. దేవుని సేవ కూడా నీవు ఇటువంటి సమర్పణ ఎప్పుడు నేర్చుకుంటావు? ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఇటువంటి సమర్పణ కలిగి ప్రభు బలిపీఠం మీద ఎప్పుడు నీ జీవితం పెడతావు? ఈ కడవరి వర్షపు కాలంలో, ప్రభు యొక్క రాకడ కాలంలో ప్రజలు నశించిపోతూ ఉండగా దేవుని చిత్తంలో నుంచి ఒక్క అడుగైనా ఒక మాట అయినా నువ్వు తప్పిపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ హృదయ వేదనతో ఈ రాత్రి ప్రభు పేరట నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రిలరా, తెరహు చనిపోయాడు. ఆదికాండం 12:4 ప్రకారం లోతును తీసుకొని వస్తున్నాడు అబ్రహాము. గమనించండి, లోతు భక్తి జీవితం ఎక్కడైనా నేర్చుకున్నాడా? అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, లోతు ఎక్కడ బలిపీఠాలు కట్టలేదే. అబ్రహాము ప్రార్థన చేశాడు, లోతు ఎక్కడ ప్రార్థన చేయలేదే. ప్రిలరా, దేవుడు అబ్రహాముని మోరియా పర్వతం ఎక్కించగలిగాడు. దేవుని కోరిక మేరకు లోతు పర్వతాలు ఎక్కలేదు. నీళ్లు నూనె కలిపితే కలిసినట్లే ఉంటాయి, అవి కలవు. అలాగే భక్తి కలిగి నీలాంటి వ్యక్తి భక్తిహీనులను కలుపుకొని ఏదో చేయాలనుకోవడం అది నీ పొరపాటు. ప్రభు నీకు ఇచ్చిన పిలుపు, ఆ పిలుపును సంపూర్ణం చేయి. ప్రభు లోతును కూడా తీసుకురావడం మంచిది అయితే నీ సోదరుడైన లోతును కూడా దేవుడు తెమ్మని చెప్పుండేవాడు కదా. అది దేవుడు చెప్పనప్పుడు నువ్వు ఆలోచించాలి కదా, ఎందుకు ఈ విషయమై దేవుడు నాతో చెప్పలేదు? స్నేహితుడా, లోతు అబ్రహాము శాశ్వత కాలం కలిసి ఉండలేదు. లోతు వల్ల అబ్రహాముకి ఏమేమి జరగలేదు. ఒక మాటలో చెప్పాలంటే లోతు వల్ల 2 శాపగ్రస్తమైన సంతానాలు ఈ లోకంలోకి వచ్చినాయని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అమోనీయులు, మోయాబీయులు, ఈ 2 సంతానాలు లోతు వలన కలిగినాయి. లోతు 2 కుమార్తెలు లోతుకు ద్రాక్షారసం తాగించి మత్తునిగా చేసి అతనితో పాపం చేస్తే ఈ శాపగ్రస్తమైన సంతానాలు బయటకు వచ్చినాయి. లోతు ఆస్తి అగ్నిగంధకాలతో కాలిపోయింది సదమ కుమారలో. లోతు భార్య ఉపస్థం అయిపోయింది. లోతు పిల్లలు వ్యభిచారులు అయిపోయారు. లోతు ద్రాక్షారసం తాగి మత్తునై అపవిత్రమైన కార్యముల్లో పాలు పప్పులు పొందాడు. సదమ కుమార పట్టణంలో ఉన్న లోతు కొరకు అబ్రహాం విజ్ఞాపన చేశాడు, కానీ ఏం మిగిలింది? ప్రార్థన చేసి దేవుని దగ్గర బేరమాడి 10 నీతిమంతులుంటే నువ్వు కాపాడవా అని దేవుని దగ్గర మొరలిన్నాడు అబ్రహాం. తెల్లవారినప్పుడు లేచి చూస్తే ఆకాశానికి పొగ అంటుతూ ఉంది, బూడిది కనబడుతుంది. అబ్రహాం ప్రార్థన చేస్తే బూడిది మిగిలింది. ప్రిల్లరా, సదమ గుమర్రా ప్రజలు అగ్నిగంధకాలలో నశించిపోయారు. లోతు కుటుంబం సదమ గుమర్రా నుంచి బయటకు వచ్చి నాశనమైపోయింది. ఈ పరిస్థితులు అబ్రహాముకి ఏమి సంతోషాన్ని ఇచ్చుంటాయి? ఒకసారి ఆలోచించు, ప్రార్థన చేసిన తర్వాత బూడిది కనబడుతుందా? దేవుని చిత్తం కాని వారు నీతో ఉండడం వలన ఏ విధమైన ప్రయోజనం ఉండదని ప్రభు మనకు ఇక్కడ నేర్పుతూ ఉన్నారు. నా ప్రియమైన స్నేహితులారా, లోతు వల్ల అబ్రహాముకి ఏ విధమైన నెమ్మది లేదనేటువంటి విషయం మనం గ్రహించాల. లోతు సదమ కుమారాలో ఉన్నప్పుడు శత్రువులు లోతుని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయారు. ఆదికాండం 14:14 వచ్చిన నన్ను చదువుకుందాం.
అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటి పుట్టి అలవర్చబడిన 310 నెనమండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను.
అబ్రహాము ఆ రాత్రి 318 ఇంటి పుట్టి అలవర్చబడిన తన దాసులను తీసుకుని వెళ్ళి లోతుని విడిపించి తీసుకుని వచ్చాడు. రాత్రులు యుద్ధం చేయవలసి వచ్చింది, అయినా లోతుకు ఆ విషయంలో కృతజ్ఞత ఉన్నట్లుగా మనకు కనబడదు. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఒకటే కారణం, మనం దేవుని చిత్తం కాని మనుషులతో మనం ఉండడం వలన. ప్రిలారా, అబ్రహామును లోతును దేవుడు ఆశీర్వదించినాడు. అబ్రహాముకు పిలుపు ఉంది, లోతుకు పిలుపు లేదు. కానీ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు లోతును కూడా దీవించాడు. వారిద్దరూ కలిసి నివసించుటకు ఆ ప్రదేశం సరిపోలేదు. ఆదికాండం 13వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. అబ్రహాం కాపరులకి, లోతు కాపరులకి జగడం వచ్చింది. మనిద్దరం దేవుని బిడ్డలో సమాధానంగా ఉండాలని అబ్రహాం కోరుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం చెబుతూ ఉన్నాడు, నువ్వు తూర్పు తట్టుకెళ్ళు, నేను పడమట తట్టుకు వెళ్తా. అప్పుడు లోతు కన్నులెత్తి సదమ కుమారాన్ని చూశాడు. అది యెహోవా తోట వలే ఉంది, నీళ్లు పోరు దేశంగా ఉంది. కాబట్టి లోతు అక్కడికి వెళ్ళాడని వాక్యం తెలియజేస్తుంది. నీళ్లు పోరు దేశం లోతుకు దొరికింది, రాళ్ళు రప్పులు అబ్రహాముకు దొరికినాయి. అందుకే కదా బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలను పుట్టింపలేడా? దేవుడి కృప అబ్రహాం మీద ఉన్నది కాబట్టి రాళ్ల మధ్య కూడా ఆశీర్వాదకరంగా అబ్రహాం ఉన్నాడు. ఒకవేళ కృప దూరమైతే అబ్రహాం జీవితం ఎలాగుంటుందో నేను చెప్పాలన్నా నాకు భయం కలుగుతూ ఉంది. అసలు నువ్వు లోతులు తేకుండా ఉన్నట్లయితే నీళ్లుపారు దేశం ఆయనకి వెళ్లకుండా ఉండేదిగా. నువ్వేం చేస్తున్నావో పరీక్షించుకో. ఈ సభల్లో ప్రత్యేకంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు తేటగా హెచ్చరిస్తున్న ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు పాదపీఠం దగ్గరికి వెళ్దాం. తెరహు వలన ప్రయాణం ఆలస్యమైపోయింది, లోతు వలన ప్రయాసపడ్డాడు కానీ ఏమీ మిగల్లేదు. మరొక మాట మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నా. దైవజనుడైన మోషేని దేవుడు మోయాబులో మరణించినట్లుగా అనుమతింపు చేశాడు. మోషే మోయాబులో చనిపోతే రూతు మోయాబులో పుట్టింది, రూతు బెత్లెహేములో చనిపోతే మనరక్ష కూడా అక్కడి నుంచి వచ్చాడని వాక్యం తెలియజేస్తుంది. మనకు అర్థం కాదు మోషేని దేవుడు ఎందుకు మోయాబులో మరణించినట్లుగా అనుమతింపు చేశాడు. లోతు కుమార్తె కలయికలో వచ్చిన మోయాబుల సంతానంలో ఉన్న శాపాన్ని కూడా దేవుడు విరవాలని ఆలోచించి ప్రవక్తని, పిలుపు కలిగిన వాడిని మోయాబులో మరణించినట్లుగా ప్రభు అనుమతింపు చేశాడు. ఒకవేళ అబ్రహామే లోతును తాకపోతే, లోతు తన కుమార్తె పాపం చేయకుండా ఉన్నట్లయితే అసలు మోయాబీలే మనకు కనబడకుండా ఉండుండేవాళ్ళు కదా. అసలు మోషే మోయాబులో మరణించవలసిన అవసరం ఉండుండేది కాదేమో కదా. ఒక వ్యక్తి దేవుని చిత్తంలో లేని ఒక వ్యక్తిని తెచ్చుకోవడం వలన ఎంత సఫరింగ్ని ప్రజలకు అందించి ఉంటాడు. దేవునికి ఎంత ఆలోచన పెట్టాడండి అబ్రహాము. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని చిత్తంలో లేనిది ఏది మనతో ఉండకూడదు. ఆయన చిత్తంలో లేని 10,000 కోట్లు నీకు నెమ్మదినివ్వలేవు. ఆయన చిత్తంలో ఉన్న 10 పైసలు నీకు ఎనలేని నెమ్మదినిస్తాయి. అందుకే భక్తుడు రాస్తున్నాడు, ఆయన చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడంట. నీవి రాత్రి ఆయన చిత్తం చేయుడుకాయి తీర్మానం చేయి, అందులో నిలుచుటకు ప్రభు విశేషమైన కృపనిస్తాడు. నీ తీర్మానం ఆయన చిత్తం చేయాలని కనుక ఉన్నట్లయితే ప్రభు దాన్ని స్థిరపరిచి అందులో నడవగలిగినటువంటి కృపను కూడా ఆయన నీకు ఇచ్చి ప్రభు నిన్ను నడిపిస్తాడు. రూతు గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం.
అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసింపు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటన నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను.
ఈ రూతు మోయాబీరాలనే విషయం మనం ఎరుగుదము. రూతుకు ధర్మశాస్త్రం లేదు, ఎందుకంటే మోయాబీలు 10 ధర్మల వరకు యెహోవా సర్వ సమాజంలో చేరకూడదు. ప్రిలరా, రూతుతో దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. రూతు ఎవరి కాళ్ళలో భర్తను పోగొట్టుకుంది? రూతుకు పిల్లలు లేరు. రూతుని ఆత్మీయంగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఆమెతో పాటు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి అంతవరకు కొనసాగించగలిగిన విశ్వాస వీరులు కూడా ఎవరు లేరు. రూతుకాలలో సంఘం లేదు. రూతుని ఇలాగా బ్రతకమని ప్రోత్సహించే దైవత్వం కలిగిన వ్యక్తులు ఎవరు లేరు. అటువంటి దినాల్లో రూతు తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించింది. ఎవరితో ప్రారంభించిందో తెలుసా? తన అత్తతో, నయోమితో. ఆమె దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతుంది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడని బెత్లెహేం ప్రజలకు సాక్ష్యం ఇచ్చింది. తన ఆత్మీయ జీవితం యొక్క పార్ట్నర్ ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే ఒక స్త్రీ. మరొక పార్ట్నర్ ఉంది, ఆమె తోడుకోడలు ఓర్ప. ఆమె మధ్య మార్గంలో సత్యాన్ని, నీతిని వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోయే స్త్రీ. అటువంటి వారి మధ్య దేవుని చిత్తం చేసింది ఆమె. నువ్వు దేవుని చిత్తం చేయాలనుకున్నప్పుడు నీకు ఎక్కడి నుంచి ప్రోత్సాహం దొరకటం కష్టమనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. నా ప్రియమైన స్నేహితులారా, ఆ పరిస్థితుల్లో రూతి ఎలాగా ప్రభు కొరకు నిలబడిందో నీవు నేను కూడా అలాగ నిలబడవలసిన వారమయ్యున్నావు. నీవు వెంబడించు. నీ దేవుడే నా దేవుడని తీర్మానం చేసింది. నీ జనమే నా జనమని చెప్పింది. ఆమె జనం మోయాబీలు, కానీ ఇస్రాయేలీని, లేకపోతే దేవుని బిడ్డల్ని తన జనాంగంగా చేసుకుంది. రూతు ఎన్నడూ దేవుని స్వరం వినకపోయినా ఒక్కసారి కూడా జీవితంలో మిస్టేక్ చేయలేదు. అబ్రహాము దేవుని స్వరం విని ఐగుప్తుకి వెళ్ళి మిస్టేక్ చేశాడు. అబ్రహాం కంటే రూతు గొప్పదని నేను చెప్పటం లేదు, కానీ రూతు జీవితంలో మిస్టేక్ లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, రూతుకి అటువంటి కృపనిచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడు అటువంటి కృప? రూతు కాలంలో ఇంకా రక్తం చిందించబడలేదు. మన కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. విధవరాలుగా బెత్లెహేములో రూతు కాలు పెట్టింది. పెండ్లయిద్దో లేదో ఆమెకు తెలీదు, పిల్లలు పుడతారో లేదో కూడా ఆమెకు తెలీదు. ఎందుకంటే మోయాబు దేశంలో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఆమె జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. తన వాళ్ళందరికీ దూరంగా వచ్చేస్తుంది. విధవరాలు, వివాహం అయిద్దో లేదో కూడా తెలీదు. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మోయాబు దేశంలో ఆమె ఏం చేసిందో, ఎటువంటి ఆర్థికమైన స్తోమత కలిగిన కుటుంబం నుంచి వచ్చిందో మనకు వాక్యంలో స్పష్టంగా లేదు. కానీ బైబిల్ స్కాలర్స్ అంచనా ప్రకారం రూతు ఒక ధనవంతమైన కుటుంబం నుంచి వచ్చిందంట. మరి బెత్లెహేముకు వచ్చి ఆమె పరిగెరుకొనుటతో తన జీవితం ప్రారంభించింది. తనకు వినబడుతున్న స్వరం ఎటువంటిదంటే, దేవుడు నా కీడు చేశాడు, నేను సమృద్ధి కలిగిందా అన్నే వెళ్ళాను, రక్తిగురాలుగా వచ్చేసాను, నన్ను అయోమి అనొద్దు, నన్ను మారానండి. ఆమెకు వినబడుతున్న స్వరములో ఎక్కడ ప్రభు చిత్తం చేసే పరిస్థితులు కనబడలేదు. ఆమె నడుస్తున్న మార్గంలో ఎవ్వరూ ఆమెకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు లేరు. జీవనోపాధిని వెతుక్కోవలసిన పరిస్థితులు వచ్చినాయి. బట్ దేవుని చిత్తం చేయాలనే ఆ నిత్యమైన ఆ నిత్యమైన నిర్ణయం రూతు చేసింది. దానిలో మార్పు లేదు. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదంటుంది. బెత్లెహేములో ఏ పొలంలో పరిగెరిందో అదే పొలానికి ఓనర్ అయిపోయింది రూతు. ప్రిలరా, నాకు చాలా సంతోషం. అది బోయాజ్ పొలమని ఎవరు చెప్పారు? రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు ఆమె వెళ్ళడం బోయాజ్ పొలంలోకి వెళ్ళి పరిగెరడం ప్రారంభించింది. రూతు మోయాబీరాలని మనకు తెలుసు కదా. అయితే దేవుడు ఆమెను ఎంతగా ఆశీర్వదించినాడంటే, దైవత్వం కలిగిన వ్యక్తితో దేవుడు అంటుకట్టడాన్ని మనం చూస్తాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలోకి మనం వస్తే, పొలముల పనివారితో బోయాజ్ అంటున్నాడు, యెహోవా మీకు తోడైయుండును గాక అంటున్నాడు. పనివారు అంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నారు. పొలములో కూడా దైవత్వం కలిగినటువంటి వ్యక్తి బోయసు. మీరు ఆలోచించండి, రూతుకి దేవుడు దైవత్వం కలిగిన వ్యక్తిని ఇచ్చినాడు. పొలములో దైవత్వం ఉంది, ఇంక ఇంట్లో ఎంత దైవత్వం ఉందో మనం చెప్పలేము. పొలములో కూడా ఆ పరసంబంధమైన మాటలు మనం వింటాం. ప్రోత్సాహం లేని మాటల మధ్య దేవుని చిత్తం చేసిన రూతుకి ఇంట్లో పొలములో జీవితమంతా దైవత్వం కలిగిన పరిస్థితులను అనుభవించినట్లుగా ప్రభు ఆశీర్వదించినాడు. నీవు దేవుని చిత్తం చేసినట్లయితే నీ జీవితంలో ప్రతి సమస్య పరిష్కారం అయిపోద్దనే విషయం నీవు గుర్తించగలగాలి. ఆమెకి వివాహమైంది, ఆమెకి పిల్లలు పుట్టారు. రూతు బోయాజులకు ఓబేదు పుట్టాడని బైబిల్ చెప్తుంది. ఓబేదు నుంచి యెషయి వచ్చాడు, యెషయి నుంచి దావీదు వచ్చాడు, మన రక్షకుడు దావీదు గోత్రం నుంచి వచ్చాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరును మనం చూస్తాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఈ విషయాలు మనకు స్పష్టంగా కనబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల మధ్య నీ ఉన్నా, దేవా నీ చిత్తం నేను చేస్తాను, నేను చేయుటకు నాకు కృపనిమ్మని సిలువును పట్టుకుని వ్రేలాడు. ఆయనే మార్గాన్ని నీకు సుగమం చేస్తాడు. రూతు గ్రంథం 2:9 మనం చూస్తే రూతుని యవనస్తులు ఎవరు ముట్టకూడదని బోయోజు యవనస్తులకు ఆజ్ఞాపించాడు. రూతు యొక్క రక్షణ బాధ్యత బోయోజు తీసుకున్నాడు. పరదేశిగా వచ్చింది ఆమె. మోయాబీరాలు బెత్లెహేములో పరిస్థితులు ఎలాగుంటాయో తెలీదు. దేవుడు ఒక విశేషమైన కోపుదల కిందికి దేవుడు రూతు జీవితాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. అందుకే బోయోజు అంటాడు, యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి నీ వచ్చావు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. మనం దేవుని చిత్తం చేసినప్పుడు ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉంటాం మనం. అందులో ఏమాత్రం సందేహం లేదు. నాకు కాపుదల కావాలని రూతు అడగలేదు. యవనస్తుల వల్ల ఏమైనా ఇబ్బందులుంటాయేమోనని ఆమె తలంచలేదు, బోయోజుతో చెప్పలేదు. బోయోజే ఈ విషయాలను ముందుకు తీసుకుని వస్తున్నాడని మనం గ్రహించాలి. నీ విషయమై దేవుడే ఆలోచన చేస్తాడు. బోయోజే రూతు విషయమై ఇంత ఆలోచన చేస్తే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఇంకెంత ఆలోచన చేస్తాడు. నీ రక్షణ బాధ్యత ఆయన తీసుకుంటాడు. నిన్ను ఎవడు ముట్టుడు? ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఆపదానికి సంభవించదు. స్నేహితుడా స్నేహితురాలా, పరీక్షించుకుంటూ ప్రభు పాదపెట్టిన దగ్గరికి వెళ్ళు. యెహోవా రెక్కల నీడలో ఉండేటువంటి క్షేమం ఈ రాత్రి నీకు, నీ పిల్లలకు, నీ సంతతికి దొరకాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఇక నిర్లక్ష్యం చేయొద్దు. ఎండిన ఎడారిగా ఉన్నా, ఫలములే లేకపోయినా, ప్రార్థన చేయటమే నీకు రాకపోయినా, నిజదేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనే రక్షకుడని, ఆయనే విడిపించగలని, ఆయన తప్ప ఈ భూమి మీద ఇంకొక దేవుడు లేడని నీవు విశ్వసించగలిగితే ఆయన రెక్కల నీడలో విశేషమైన క్షేమం నీకు దొరుకుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. రూతు గ్రంథం 3:8 మనం వెళ్ళాం.
మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకుని ఉండెను.
బోయోజు ఆ రాత్రి కళ్ళములో పడుకున్నట్లుగా వాక్యం చెప్తుంది. బోయోజు కాళ్ళ దగ్గర రూతు పండుకుంది. నయోమి సలహా మేరకు రూతు ఆ రాత్రి బోయోజు కళ్ళములోనికి వెళ్ళిందని దేవుని వాక్యం చెబుతుంది. ఆ రాత్రి, అమ్మా నా కుమారి ఎవరు నీవని బోయోజు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నీ దాసురాలనైన రూతునని చెప్తా ఉంది. మధ్యరాత్రి బోయోజుకి రూతుకి అపవిత్రమైన తలంపులు లేవు, అపవిత్రమైన క్రియలు లేవు. దేవుని చిత్తం చేసిన రూతుకి మధ్యరాత్రి పొలములో పరిశుద్ధతను కాపాడుకునే జీవితం ప్రభు ఇచ్చినాడు. దావీదు మిద్ది మీద ఉన్నాడు, బత్షెబ బాత్రూంలో ఉంది. దావీదు బత్షెబని చూచి పిలిపించి పాపం చేశాడు. ఒక్కసారి మనం గమనిస్తే దావీదు బత్షెబల దగ్గరకున్నారా, బోయోజు రూతుల దగ్గరకున్నారా? బోయోజు రూతులే దగ్గరకున్నారు, కానీ వారు తప్పు చేయలేదు. దావీదు బత్షెబలు దూరంగా ఉన్నా వారు అపవిత్రతలో పడిపోయారు. రూత్కి పరిశుద్ధమైన జీవితం చేసేటువంటి కృపను ప్రభు ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే కృప కావాలి, నీకు పరిశుద్ధతను కాపాడుకోవాలంటే కృప కావాలి, పరిశుద్ధతలో నిలబడాలంటే కృప కావాలి. నీ జీవితంలో నా జీవితంలో అటువంటి కృప కోసం వెళ్దాం మనం. పరిశుద్ధతలో రాసి పడని పోరాటం చేద్దాం. ప్రభువా, నీలాంటి పరిశుద్ధత నాకు అనుగ్రహించు. ఒక మోయబీరాలే అంత పరిశుద్ధంగా జీవించగలిగితే ప్రభువా, వాక్యమున్న ఈ కాలంలో, సంఘమున్న ఈ కాలంలో, ఆరాధనలను ఈ కాలంలో మేము ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి అని మనల్ని మనం పరీక్షించుకుందాం. బిడ్లరా, ఈ రాత్రి సభలో ప్రత్యేకించి ప్రభు యొక్క ఆత్మ మనతో మాట్లాడుతుంది. సూటిగా, తేటగా, మన అంతరంగంతో దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. మనం దేవుని చిత్తం చేస్తే చాలు, ఆయనే మనల్ని కాపాడి, మనల్ని సంరక్షించి, మనల్ని నిత్య సియోనుకి తీసుకొని వెళ్ళగలడు. బోయోజు రుజుతో అంటున్నాడు, నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివేని. మన వాక్యాన్ని గమనిస్తే రూతు తాను ఎరగని జనమునద్దుకు రావడం మాత్రమే కాదు, కానీ తాను ముందెన్నడూ ఎరగని పరిస్థితుల మధ్య దేవుని చిత్తం చేయడానికి ప్రభు ధన్యకరముగా మార్చినాడు. నీ జీవితాన్ని కూడా అలాగున ప్రభు చేయగలడని ఎరిగి, ఆయన్ను పరిపూర్ణంగా నమ్మి ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకో. ఎన్ని కఠినమైన పరిస్థితులు నీ ముందు ఉన్నా నువ్వు ప్రభు చిత్తం చేయుటకై అప్పగించబడు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నా. అపొస్తలుల కార్యములు 9:26.
అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి.
ఇక్కడ వ్రాయబడిన దేవుని మాటలను మనం గమనించినట్లయితే సౌలు దమస్కు గేటు దగ్గర దేవుని దర్శించుట చేత పౌలుగా మార్చబడ్డాడు. అతని పాత జీవితం సంఘాన్ని హింసించటం, ఆయన పేరు పెట్టబడిన జనాంగమును బాధించటం ప్రాణాధారంగా జీవించాడు. అపొస్తలుల కార్యములు 9:2 మనం చూడవచ్చు. ఇటువంటి క్రూరత్వంతో నింపబడిపోయిన సౌలు, దేవుని బిడ్డలను బాధించడానికి మిగిలిపోయినటువంటి సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. కానీ మార్చబడ్డాడన్న సంగతి, మార్చబడ్డాడనే విషయాన్ని అపొస్తలులు లేకపోతే పెద్దలు అంగీకరించలేకపోతున్నారు. బైబిల్లో చాలా తేటగా రాయబడింది, అపొస్తలుల కార్యములు 9:26 అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో పౌలు దేవుని చిత్తం చేసే నిమిత్తమై నిలబడ్డాడు. నేను మారినప్పుడు వీళ్ళందరూ నాకు భయపడ్డారు, మారినప్పుడు వీరు ఆ మార్పును గ్రహించలేకపోతున్నారని పౌలు అపార్థం చేసుకుని పరిశుద్ధుల్ని, పెద్దల్ని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోలేదు. పౌలు రోమా పౌరుడు, దమస్కు దగ్గర దర్శనం చూచాడు, గమలేల్ యూనివర్సిటీలో మంచి విద్యను అభ్యసించాడు. పౌలు దగ్గర డబ్బుందని దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తూ ఉంది. అపొస్తలుల కార్యములు 24:26 చదువుకుందాం.
తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.
మరి ఇన్ని విషయాల్లో ఆధిక్యత కలిగినటువంటి పౌలు పెద్దలు నన్ను నమ్మడం లేదని వెనువెంటనే మినిస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు కదా, పౌలు అలాగే చేయలేదు. ఈ దినాల్లో మాలాంటి యవనస్తులు ప్రభువును తెలుసుకుంటున్నారు, 2 పాటలు పాడడం నేర్చుకుంటున్నాం, ఒక అర్ధగంట వాక్యం చెప్పడం నేర్చుకుంటున్నాం. వెను వెంటనే సంఘాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి మినిస్ట్రీలు స్టార్ట్ చేయడం ప్రారంభిస్తున్నాం. అది వాక్య క్రమమా అనే గ్రహింపు మాకు లేదు అని చెప్పచ్చు. దేవుని చిత్తమా కాదా అని దేవుని దగ్గర విచారణ చేయలేకపోతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సభల్లో ప్రభు ప్రత్యేకంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది చాలా తెలివి కలిగిన వాడని, వాడు చాలా మోసగాడని నువ్వు గుర్తుంచుకో. నిన్ను ఎలాగా దేవుని చిత్తం నుంచి తప్పించాలో అపవాదికి బాగా తెలుసు. నిన్ను గుంపులో ఉన్నప్పుడు, అనగా సంఘంలో ఉన్నప్పుడు, కంచెలో ఉన్నప్పుడు నీతో నిన్ను ఏ విధంగా కొట్టాలో అపవాది కష్టంగా ఉండొచ్చు. ఎప్పుడైతే నిన్ను బయటికి తీస్తాడో అపవాది వాడు ఇష్టానుసారంగా నీ జీవితాన్ని ఉపయోగించుకోవాలని తలంచుతూ ఉంటాడు. తమ్ముడు చెల్లి పొరపాటును కూడా సంఘంలో నుంచి నువ్వు కాలు బయట పెట్టాలని నువ్వు తలంచొద్దు. వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, సౌలు దావీదులు ఇద్దరు రాజులే, ఇద్దరు అభిషేకించబడిన వారే. ఇద్దరిని సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. సౌలు దేవుని చిత్తానికి వెలుపల శ్రమపడ్డాడు, దావీదు దేవుని చిత్తంలో శ్రమపడ్డాడు. అందుకే శాశ్వతమైన కృప దావీదుకు చూపబడింది. ఒకవేళ దావీదు మన దృష్టిలో బత్షెబాతో పాపం చేసి ఉరియాని చంపించి దుర్మార్గపు జీవితాన్ని చేసినవాడే, అవును దావీదు ఆ పాపం చేశాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ పశ్చాత్తాపపడి కృప పొందుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుటకు అప్పగించుకున్నాడు. దేవుని మందిరం కట్టాలనుకున్నాడు దావీదు. నాతాను కూడా మొదట కట్టమని సెలవిచ్చాడు, నీకు తోచిందంతా చేయమన్నాడు. రెండో సమయాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఆ విషయాలు గమనిస్తాం. నాతానుతో దేవుడు మాట్లాడిన తర్వాత, రాజా నీవు మందిరం కట్టొద్దు, నీ కుమారుడైన సులేమాను చేత నేను కట్టించుకుంటానంటే దావీదు ఏమాత్రం బాధపడకుండా సంపూర్ణంగా దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్నాడు. నీ ఇష్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నావా, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? చివరి శ్వాస వరకు ప్రభు చిత్తం చేయుటకై ప్రభు నిన్ను పిలిచాడు. నీకు ఎన్నో చేయడానికి అవకాశాలు ఉంటాయి నీ జీవితంలో, కానీ అన్నీ చేయదగినవి కావంటాడు పౌలు. దావీదు సౌలును చంపడం పెద్ద పనిగా దావీదికి, గొల్యాతును చంపాడు వడిసెల రాయితో, సౌలును చంపలేడా, కానీ దేవునికి దేవుని వాక్యానికి భయపడ్డాడు. దేవుడు అభిషేకించిన వాడిని జోలికి మనం పోకూడదు అంటున్నాడు. తాను తప్పిపోలేదు ఆ విషయంలో. జనులు తప్పు చేస్తున్న, జనులు తప్పు చేయడానికి ముందుకొస్తున్న వారిని ఆపాడు. దావీదుని జనులు ప్రేరేపిస్తున్న వారిని కూడా ఆపాడు. నీవు దేవుని చిత్తంలో నిలిస్తే ప్రజలను కూడా దేవుని చిత్తంలో నిలపడానికి వీలవుతుంది. నువ్వు నిలవనప్పుడు దేవుని చిత్తంలో ప్రజలను ఎలాగ నిలపగలవు? దావీదు సైన్యాధిపతుల్ని ఆపివేయలేదా సౌలు మీదకి వెళ్లకుండా? ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన దావీదు సౌలు మీద యుద్ధం చేయలేడా? నా ప్రియమైన స్నేహితులారా, దేవుని చిత్తంలో శ్రమపడ్డం మనం నేర్చుకుందాం, దేవుని వాక్యానికి అప్పగించబడ్డం నేర్చుకుందాం. ఎంత శ్రమైనా, ఎంత వెల చెల్లించైనా దేవుని చిత్తం చేయడానికి మనం అప్పగించుకుందాం. దేవుడు దావీదు పక్షంగా సౌలు విషయంలో యుద్ధం చేయలేదా? సౌలు అంతకంతకు కృశించిపోలేదా? సౌలు కుమారులు ఒకే రోజు చనిపోలేదా? ఆయన నమ్మదగిన వాడుగా దావీదు పక్షంగా ఉన్నాడు కదా, మరి నీ పక్షంగా ఎందుకు ఉన్నాడు? పౌలు పెద్దలకు లోబడ్డాడు, తగ్గించుకున్నాడు. అందరికంటే ఎక్కువ పత్రికలు రాసింది పౌలే కదా, అందరికంటే ఎక్కువ సంఘాలు కట్టింది పౌలే కదా, రాజులకి సువార్త తీసుకెళ్ళింది పౌలే కదా, ఎక్కువ మంది సేవకులను తయారు చేసింది పౌలే కదా, 3 మిషనరీ ప్రయాణాలు చేసి సువార్తను ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళింది పౌలే కదా. నువ్వు లోబడ్డం వలన, పెద్దల దగ్గర తగ్గించుకోవడం వలన నువ్వేదో సేవ చేయలేని అనుకుంటావు, కానే కాదు నీ పెద్దల కంటే నువ్వు ఎక్కువ సేవ చేస్తావు. అది వాక్యం, వాక్యం. మోషేకి యెహోషువా లోబడ్డాడు, మోషే 600,000 మంది నడిపిస్తే యెహోషువా 30,000,000 మంది నడిపించాడు. నువ్వు లోబడ్డ వలన, వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని తీసుకున్నట్టు వలన నీ పైన నాయకుల కంటే నువ్వు గొప్ప సేవ చేయగలుగుతావు. మోషే సూర్యుని చంద్రుని ఆపలేదండి, యెహోషువ ఆపాడు. మోషే మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారండి, యెహోషువ మీద అన్నడు ఇశ్రాయేలు తిరుగుబాటు చేయడానికి వీల్లేని సేవ దేవుడు యెహోషువ ద్వారా జరిగించాడు. ఇదిగో నేను ముగించబోతున్నాను నా ప్రియమైన స్నేహితులారా, కోట్ల మందికి ఇంకా దేవుని వాక్యం అందలేదు. నీవు నేను దేవుని చిత్తం చేసి ఈ తరాన్ని ప్రభు కొరకు మనం పట్టుకోవాలి. పౌలు ద్వారా దేవుడు గొప్ప సేవ చేశాడు ఆ దినాల్లో. దేమేత్రి అని ఒక కంసాలి ఆర్తమీ దేవి యొక్క వెన్నుగోళ్ళను చేయించుచూ ఉండేవాడు. ఆ పని వల్ల వారికి బాగా లాభ సాధనం దొరుకుతుండేది. ఆసియాలో ఆర్తమీ దేవి యొక్క పూజలు ఘనంగా జరుగుతూ ఉండేవి ఆ దినాల్లో. అయితే ఈ దేమేత్రి అని ఒక ఆ కంసాలి ఒక మీటింగ్ పెట్టాడు. అయ్యా, ఈ పౌలు అనేవాడు వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రజలు యేసయ్య దేవుడని అంగీకరించి సిలువ మార్గాల్లో నడుస్తున్నారు, మనం చేసే ఈ బొమ్మల్ని ప్రజలు కొండలేదు, మన వ్యాపారం దెబ్బతిరిపోయింది, అంతేకాదు ఆర్తమీ దేవి మహిమ కూడా తగ్గిపోతుందని వాపోతున్నాడు పౌలు. దేవుని చిత్తం చేయడం వలన బొమ్మల వ్యాపారాలను దెబ్బతీశాడు, కంసాలు లేక పనులను తగ్గించి వేశాడు. నువ్వు దేవుని చిత్తం చేయటం వలన నీ జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో నువ్వు గమనించగలవా? పౌలు యొక్క నడికట్టుల్లో కూడా దేవుడు స్వస్థత పెట్టాడు. పుత్రులను దెయ్యం కేకలు వేసి చెబుతుంది, వారు సర్వోన్నతుని దేవుని దాసులు, వారు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారని. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎటువంటి సేవను ప్రభు నీకు అప్పగించనై ఉన్నాడో నీకు తెలుసా? ప్రభు పాత పెట్టిన దగ్గర వాలిపోదాం. ఆసియాఖండమంతా ప్రభుకు అప్పగించాలి మనం. ఉగ్రవాదం యొక్క భయాందోళనలో ఉడికిపోతున్న యూరప్ను మనం ప్రభు కోసం పట్టుకోవాలి. దేవుని చిత్తం చేయటమే మనకు ప్రాణాధారంగా మారాలి. మనం పాకిస్తాన్లో దేవుని రాజ్యాన్ని కట్టాలి. కఠినమైన ప్రాంతాలకు పౌలు వెళ్ళినట్లు మనం వెళ్ళాలి. ఇవి మిషనరీల సభలుగా జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. మనల్ని మనం పరీక్షించుకుందాం. నువ్వు ఒక్కడవే రమ్మని దేవుడు అబ్రహామును పిలిస్తే, అబ్రహాము తెరహుని లోతుని తీసుకుని వచ్చాడు. ఏ విధమైన ఆశీర్వాదాలు వారి ఇరువురు వలన అబ్రహాం పొందలేకపోయాడు. దేవుడు అబ్రహామును పర్వతాలు ఎక్కించగలిగాడు, లోతును ఎక్కించలేకపోయాడు. ఒక శాపగ్రస్తమైన ముగింపుని లోతు ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తంలో లేని మనుషులు నీకే నెమ్మదినివ్వలేరు. దేవుని చిత్తంలో లేని డబ్బు నీకు క్షేమాన్ని ఇవ్వలేదు. నీ జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వు దేవుని చిత్తం చేయటమే. రూతు తానెరుగుని జన్మనొద్దుకు వచ్చింది, యెహోవా రెక్కల నీళ్ళలో సురక్షితంగా ఉండడానికి వచ్చింది. మధ్యరాత్రి పరిశుద్ధతను కాపాడుకుని పరిశుద్ధతను బెత్లెహేములో స్థాపించింది. ప్రోత్సాహకరమైన ఒక్క మాట ఆమెకు వినబడకపోయినా సంపూర్ణమైన దేవుని చిత్తం చేసి సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. దేవుని చిత్తంలో నుంచి నువ్వు తప్పిపోవద్దు. ఎవరు నిన్ను ప్రేరేపించినా నీ అడుగులు పక్కకు వేయొద్దు. ఈ రాత్రి అవకాశాలు ఎన్నో ఉన్నాయి పౌలుకి మినిస్ట్రీ పెట్టడానికి. తన్ను తాను తగ్గించుకుని ప్రభునామంలో పెద్దలకు లోబడి సొంత మినిస్ట్రీ కాకుండా ప్రభు మినిస్ట్రీ చేసి ఉన్నతమైన ఆయన రాజ్యాన్ని కట్టాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని నిలిపాడు. ప్రేమస్వరూపి దయగలిగిన మా రక్షకుడ, వర్తమానం మొదట నాకు తర్వాత ప్రజలకి, ఎన్నో విషయాల్లో నిన్ను బాధ పెట్టాడు. వెనుదిరిగి చూసుకున్నప్పుడు ఇంత
మూర్ఖుడిని ఎట్లా ప్రేమించావు నాకు అర్థం కాదు. ప్రభువా, నీ కృప నన్ను విడిచిపెట్టినందుకే నీకు వందనాలు. నా ధర్మ, నా శ్రీ దుర్గమ, నా దాగుచోటు, నా ఎత్తైన కొండ, నీకు స్తోత్రం చేస్తా. ప్రభువా, నీ చిత్తం చేయాలని ఆశ ఉంది. ఆశ కలిగిన వాడికి ఆ కృపనిస్తావని ఈ రాత్రి మేము విన్నాం. నీ స్వరం వినని రూతు, ధర్మశాస్త్రం లేని రూతు ఎలాగునా నీ చిత్తం చేసిందో నేను కూడా అలాగ చెయ్యాలని ప్రార్థించుకుంటున్నాను. నా మాట, నా ప్రవర్తన, నా వస్త్రధారణ, నా వాక్య ధ్యానం, నా చూపు, నా నడక, దేవా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడకకు వెళ్ళే వరకు ఏ విషయంలో కూడా మీ చిత్తం నుంచి తప్పిపోకూడదని ప్రార్థించుకుంటున్నాను. ప్రభువా, నాకు ఆ కృప దయచేయండి. అన్ని విషయాల్లో మిమ్మల్ని సంతోషపెట్టగలిగే ఆలోచన కృపలోనికి తీసుకురండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు ఎండిపోతూ ఉన్నాయి. మేము మీ చిత్తం చేసి మీకు లోబడినప్పుడు పౌలుకి కఠినమైన ప్రాంతాల్లో ఎలాగ సేవనిచ్చినారో మాకు కూడా అలాగే ఇవ్వగలరు ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవు. సౌలు అనుదినము దావీదును తరిమిన సౌలు చేతికి దావీదును మీరు అప్పగించలేదు ప్రభువా. మా జీవితంలో మేము మీ చిత్తంలో నిలిచినప్పుడు ఎన్నో తరుముతున్నట్టు మాకు కనబడతాయి, కానీ అవి మమ్మల్ని ఏమీ చేయలేవు. మా దర్శనాన్ని, మా విశ్వాసాన్ని అవి పాడు చేయలేవు. వాక్యం లోతుల్లోకి మమ్మల్ని తీసుకురండి. దినదినము మీ స్వారూప్యలోకి తీసుకురండి. ప్రపంచమంతటిని మీ చేతులకు అప్పగించాలనే భారం దినదినము మీరు మాకు అధికించండి. మీ ప్రార్థనాత్మను మాకు ఇవ్వండి ప్రభువా. గసమనే తోటలో చెమట రక్త బిందువులు అగునంతగా నువ్వు ప్రార్థించావు కదా, అదే ప్రార్థనాత్మ నాకు. ప్రార్థన చేయడం నాకు నేర్పు. ఈ సభల్లో అనేక మంది మిషనరీలు ఎగవడానికి మీరు కృపనివ్వండి. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొరపడ్డానికి కృపనివ్వం. ప్రవక్తలుగా, అపోస్తులుగా ఈ ప్రజలను దీవించండి. అట్టి భక్తి చేయుటకు వీరి కృపనివ్వం. యేసునామలు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవిన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సాహసం సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాకా.